ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి ఉపయోగకరమైన కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ఈ వారం అంశం హరిత గృహాలు. పంట సాగు చేయడానికి సరిపడే విస్తీర్ణంలో సపోర్టింగ్ స్ట్రక్చర్ పై పారదర్శక పదార్థంతో 200 మైక్రాన్లు లేదా 800 గేజీ యూవీ స్టెబిలైజ్డ్ ఫిలిం కప్పబడి లోపలి వాతావరణ పరిస్థితులను కొద్దిగా కాని పూర్తిగా కాని నియంత్రించి మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్థితులను ఏర్పాటు చేయడానికి నిర్మించిన కట్టడాలను హరిత గృహాలు లేదా గ్రీన్ హౌస్లు అంటారు. ఈరోజు హరిత గృహాల గురించి మరింత వివరణ ఇవ్వటానికి వ్యవసాయ కళాశాల విద్యార్థులం మీ ముందుకు వచ్చేశాం.
అమ్మా, ఈ సంవత్సరం నువ్వు ఆదర్శ రైతుగా ఎంపికైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులందరూ కూడా నిన్ను చాలా అభినందించారు.
చాలా సంతోషం తల్లి, పద. చాలా దూరం నుంచి వచ్చావు, అన్నం తిని కాసేపు సేద తీరు.
అమ్మా, ఏంటి ఈసారి కూరగాయలు ఆకుకూరల పంటలు వేయట్లేదా?
లేదమ్మా, అవి పెంచటానికి ప్రత్యేక వాతావరణం కావాలి. మన దగ్గరనేమో అయితే అతివృష్టి లేదా అనావృష్టి, సమతుల్యమైన వాతావరణం ఉంటే కదా.
అమ్మా, మాకు మొన్ననే హరిత గృహాల గురించి కాలేజీలో మా మాస్టర్ గారు వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొక్కలకు కావాల్సిన వాతావరణ పరిస్థితులను కలిగించి సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చంట.
అవును తల్లి, మొన్న మన ఊరి ఏవో గారు కూడా హరిత గృహాల గురించి ఒక మాట అన్నారు. కాని వాటి ఏర్పాటు, నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం ఏమో తల్లి.
కాదమ్మా, ఈ హరిత గృహాల మీద మన గవర్నమెంట్ రాయితీ కూడా ఇస్తుందంట. మనం ఒకసారి మన మండల ఏవో గారి దగ్గరికి వెళ్లి దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
రైతు మరియు విద్యార్థి కలిసి ఏవో గారిని కలవటానికి వెళ్తారు.
నమస్కారం ఏవో గారు.
నమస్కారం లక్ష్మమ్మ, ఏంటి నీ కూతురుతో పాటు ఇలా వచ్చావు?
మొన్ననే మా కాలేజీలో హరిత గృహాల గురించి చెప్పారు. దాని గురించి మీ దగ్గర మరింత సమాచారంతో మా పొలంలో ఏర్పాటు చేసుకుందామని.
అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా ఏవో అమ్మ?
అలా ఏమీ లేదు లక్ష్మమ్మ, మన ప్రభుత్వం హరిత గృహాల మీద రాయితీ ఇస్తుంది. హరిత గృహాల్లో పంట దిగుబడులు బయటి ప్రాంతం కంటే 3-4 రెట్లు అధికంగా ఉంటాయి. అలాగే అధిక విలువ గల వాణిజ్య పంటలైన ఔషధ, సుగంధ, పూలు మరియు కూరగాయలు మొదలగున పంటలను పండించి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో అధిక లాభాలు గడించవచ్చు.
ఈ గ్రీన్ హౌస్ల వల్ల ఇంకా ఏమి ఉపయోగాలుంటాయేవో గారు?
టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలను దృఢపరచడానికి గ్రీన్ హౌస్లు చాలా అనుకూలంగా ఉంటాయి. మొక్కల పెరుగుదల శాతం ఎక్కువగా ఉంటుంది. అరుదుగా లభించే మొక్కలు, వరి, ఇతర కూరగాయల నారు మొక్కలను వీటిలో పెంచడం ద్వారా దిగుబడి 7-10 రోజులు ముందుగా నాటుకోవచ్చు.
మొక్కలకు నీరు మరియు కాంతి సమంగా వస్తాయా ఏవో గారు?
అమ్మా, గ్రీన్ హౌస్ లో పండించడం వల్ల 2 నీటితడులు ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా కాంతి అన్ని వైపుల నుండి ప్రసరింపచేసే లక్షణం వల్ల ఈ హరిత గృహాలలో పెంచిన మొక్కలకు కాంతి అన్ని వైపుల నుండి సమంగా పడుతుంది.
ఈ హరిత గృహాలలో ఎలాంటి పంటలను పండించవచ్చు ఏవో గారు?
తక్కువ స్థలంలో ఎక్కువ రాబడి పొందడం పొందటానికి హైబ్రిడ్ రకాలను ఉపయోగించుకోవాలి. బహువార్షిక పంటలకు, ఏకవార్షిక పంటలకు, సీజన్ లో పండించే పంటలకు హరిత గృహాలు అనుకూలం. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సీజన్ కాని సమయంలో కూడా ఆ పంటలను పండించి అధిక లాభాలు పొందవచ్చు.
అవునమ్మా, ఉదాహరణకు పెళ్లిళ్లు పండగల సమయంలో సీజన్ కాని పూలను కూడా హరిత గృహాల ద్వారా పెంచి వాటి ద్వారా అధిక లాభాలను పొందవచ్చు.
ఏవో గారు, హరిత గృహాలను ఏర్పరచడానికి ఎంత ఖర్చు అవుతుంది?
నిర్మాణ ఖర్చు మరియు వాతావరణ నియంత్రణ బట్టి హరిత గృహాలు మూడు రకాలు. సహజ పద్ధతుల ద్వారా వాతావరణాన్ని నియంత్రించే హరిత గృహ నిర్మాణానికి చదరపు మీటర్ కు 800 నుంచి 1100 వరకు ఖర్చు అవుతుంది. పాక్షికంగా వాతావరణాన్ని నియంత్రించే మధ్యస్థ ధర హరిత గృహానికి చదరపు మీటర్ కు 1300 వరకు ఖర్చు అవుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులను కంప్యూటర్ తో అనుసంధించే ఎక్కువ ధర హరిత గృహానికి చదరపు మీటర్ కు 10,000 వరకు ఖర్చు అవుతుంది.
మేడం గారు, మరి హరిత గృహాల నిర్మాణాన్ని ఎలా చేపట్టాలి?
అమ్మా, ఎలా చేపట్టాలో నాకు తెలుసు. మన వాతావరణం అధిక కాంతితో కూడిన వాతావరణం కాబట్టి అధిక వేడి మరియు కాంతిని నియంత్రించే పరికరాలతో నిర్మించాలి. హరిత గృహ నిర్మాణానికి ముఖ్యంగా 4 భాగాలుంటాయి: సపోర్టింగ్ స్ట్రక్చర్, పైకప్పు, అధిక వేడి మరియు కాంతి నియంత్రణ పరికరాలు, నీటిపారుదల పరికరాలు.
సపోర్టింగ్ స్ట్రక్చర్ దేనితో నిర్మించుకోవచ్చు తల్లి?
సపోర్టింగ్ స్ట్రక్చర్ కొరకు వెదురు, సరుగుడు, ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం పైపులు వాడతారు.
మరి పైకప్పు దేనితో నిర్మించుకోవాలి?
సపోర్టింగ్ స్ట్రక్చర్ పైన ఇరువైపులా ముందు మరియు వెనుక వాడే పారదర్శకమైన 200 మైక్రాన్ల మందం కలిగి అతినీల లోహిత కిరణ మరియు పరారోహిత కిరణాలను తట్టుకోగల పాలిథిన్ షీట్లను పైకప్పుగా వాడాలి. దీని ద్వారా 80-85% సూర్యరశ్మి లోనికి ప్రసరించడంతో పాటు గాలి, వర్షం వల్ల మొక్కలపై ఏర్పడే ప్రతికూల పరిస్థితులను తొలగించవచ్చు.
కాంతి మరియు వేడి నియంత్రణకు ఎలాంటి పరికరాలు వాడాలి నాన్న?
అనుకూల పరిస్థితులను కల్పించడానికి షేడ్ నెట్, మిస్టులు, ఫాగ్లు, వెంటిలేటర్లు, ఫ్యాన్లు మొదలైనవి ఏర్పాటు చేసుకోవాలమ్మా.
తడి ఎట్లా ఇవ్వాలమ్మా?
సాధారణంగా హరిత గృహాలకు నీరు బయటి కంటే తక్కువగా అవసరమవుతుంది. సూక్ష్మ నీటి పారుదల పద్ధతులైన బిందు మరియు మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీరు కట్టడం చాలా అనుకూలంగా ఉంటుందమ్మా.
మరి ఎరువులను మామూలుగా మనం ఉపయోగించే పద్ధతుల ద్వారా వేయవచ్చా?
ఎరువులను నీటిలో కలిపి బిందు మరియు మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీటితో పాటు ఎరువులను కూడా అందించాలి. వర్మీ వాష్, వేస్ట్ డికంపోజర్ వంటి సేంద్రియ ద్రావణాలను మరియు ద్రవరూప జీవరసాయనాలను మొక్కలకు సాగునీటితో పాటు అందించడం గాని పిచికారీ కానీ చేసినచో మంచి ఫలితాలను పొందొచ్చమ్మా.
హరిత గృహ నిర్మాణంలో పాటించాల్సిన మెలకువల గురించి చెప్పండి మేడం గారు.
అతి నీల లోహిత మరియు పరారుణ కిరణాలను తట్టుకునే మంచి పారదర్శకత కలిగిన 200 మైక్రాన్ల షీటుని తప్పనిసరిగా పైకప్పుగా వాడాలి.
హరిత గృహాలను ఏ దిశలో నిర్మించుకోవాలి మేడం గారు?
ఒంటరిగా నిర్మించే హరిత గృహాలను ఏ దిశలోనైనా నిర్మించుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువగా కలిపి నిర్మించేటప్పుడు గట్టర్ సహాయంతో ఒకదానికొకటి కలపాలి. గట్టర్ దిశ మాత్రము తప్పనిసరిగా ఉత్తర దక్షిణ దిశలో ఎక్కువగా ఉండేటట్లు నిర్మించుకోవాలి.
మరి మట్టి మిశ్రమం ఎట్లా ఉండాలి కమల?
విత్తనం మొలచి మొక్క నిలబడడానికి కావలసిన ఆధారం ఇవ్వగలగాలి. మొక్కలకు అందే రూపంలో నీరు నిల్వ ఉంచగలగాలి. మొక్కలకు కావలసిన అన్ని పోషకాలను నిలుపుకునే శక్తి ఉండాలి. గాలి మార్గాలు ఎక్కువగా ఉండాలి.
మరి నేలను ఏమైనా శుద్ధి చేసుకోవాలా మేడం గారు?
మట్టి మిశ్రమంలో శిలీంధ్రాలు, ఫంగస్, సంబంధిత హానికర సూక్ష్మజీవులు, కీటకాలు, వాటి గుడ్లు, లార్వాలు మొదలగునవి ఉంటాయి. పంట వేసే ముందు వాటిని నిర్మూలించుకోవాలి. కాబట్టి నేలను ఖచ్చితంగా శుద్ధి చేయాలి. దీనికి వివిధ పద్ధతుల ద్వారా చేసుకోవాలి.
అవి ఏ పద్ధతిలో చెప్పగలరా మేడం గారు?
అవి ఏంటంటే నీటి ఆవిరితో శుద్ధి చేయుట, పొగ పారించటం, సోలరైజేషన్ మరియు జీవ సంబంధ పురుగు మందులు మొదలగునవి.
నేలను నీటి ఆవిరితో ఎట్లా శుద్ధి చేసుకోవాలో చెప్పండి మేడం గారు.
మట్టి మిశ్రమంలో తగినంత తేమ ఉండేటట్లు చూసి 71 ఉష్ణోగ్రత కలిగిన నీటి ఆవిరిని 30 నిమిషాల పాటు పంపి బెడ్స్ తయారు చేసుకోవాలి.
మరి మేడం గారు, పొగ పారించడం ఎట్లా చేయాలి?
మట్టి మిశ్రమాన్ని ఫార్మల్ డిహైడ్ మందు ద్రావణం తయారు చేసుకుని ముందుగా మట్టి మిశ్రమాన్ని నీటితో తడిని ఆ తర్వాత మందు ద్రావణాన్ని మట్టిపై పిచికారీ చేయాలి. తర్వాత కాంతి దూరాన్ని నల్లని పాలిథిన్ కవర్ కాగితాన్ని బెడ్డుపై కప్పి 4 నుంచి 7 రోజుల పాలిహౌస్ లో మూసి ఉంచాలి. ఈ విధంగా చేసిన వారం రోజుల తర్వాత మొక్కలను నాటుకోవాలి, లేకుంటే మందు ద్రావణం వలన మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది.
మరి సోలరైజేషన్ ఎట్లా చేయాలి మేడం గారు?
అమ్మా, నాకు సోలరైజేషన్ ఎలా చేయాలో తెలుసు. ఏప్రిల్ మే నెలల్లో నేలను దున్ని మట్టి పిల్లలను పగలగొట్టి నేల ఉపరితలాన్ని చదునుగా చేసుకుని తడిని అందజేయాలి. 25 నుండి 50 మైక్రాన్ల పారదర్శక పాలిథీన్ షీట్ ను పరుచుకోవాలి. ఆ తర్వాత పాలిథీన్ షీట్ అంచులను మట్టితో కప్పి వేసుకోవాలి. కనీసం 3 నుండి 6 వారాలు ఇలాగే వదిలేయాలి. తద్వారా లోపల నేల ఉష్ణోగ్రత 50 నుండి 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగి కలుపు విత్తనాలను, హానికర సూక్ష్మజీవులను నిర్జీవం చేస్తుంది. తరువాత ప్లాస్టిక్ షీట్ ను జాగ్రత్తగా తొలగించాలి.
జీవ సంబంధ పురుగు మందులు ఎలాంటివి వాడమంటారు ఏవో గారు?
అవును, బాగా గుర్తు చేశావు. ఈ మధ్య కాలంలో వీటి ప్రాచుర్యం ఎక్కువగా ఉన్నది. దీనికి ద్రవరూప జీవ నియంత్రణ, అటువంటివి ట్రైకోడర్మా, ఫాసిలోమైనిస్ మరియు సూడోమోనాస్లను ఉపయోగించి రోగకారక శీలింద్రాలు, బ్యాక్టీరియా మరియు నులి పురుగులను నియంత్రించవచ్చు.
బెడ్స్ తయారీ ఎలా చేసుకోవాలి ఏవో గారు?
50% ఎర్రమట్టి, 50% సేంద్రియ ఎరువులను కలుపుకోవాలి. ఒక ఎకరాకు బాగా మాగిన పశువుల ఎరువు 25 నుంచి 30 ట్రాక్టర్ ట్రక్కులు అవసరమవుతుంది. ముందుగా మట్టిని లోతుగా దున్ని అవసరమైతే బయటి మట్టి పాలిహౌస్ లోకి చేర్చి సేంద్రియ ఎరువును మట్టిపై భరిచి మట్టి ఎరువు కలిసే విధంగా రోటోవేటర్ తో నలువైపుల నుంచి దున్ని చదును చేసుకుని 90 సెంటీమీటర్ల వెడల్పు అడుగున, 75 సెంటీమీటర్ల వెడల్పు పైన, ఎత్తు 40 సెంటీమీటర్లు ఉండేలాగా వేయాలి. బెడ్ల మధ్య నుంచి 40 సెంటీమీటర్ల దూరం వదలాలి. ఎకరానికి 1 టన్ను వేపపిండి లేదా 2 టన్నుల వర్మి కంపోస్ట్ తీసుకుని ట్రైకోడర్మా 2 కేజీలు, సూడోమోనాస్ 2 కేజీలు కలుపుకోవాలి.
సాగునీటి నాణ్యతలో ఏమైనా సూచనలు పాటించాలా ఏవో గారు?
హరిత గృహాల్లో పంటలు అధిక దిగుబడికి, నాణ్యతకు సాగునీటి నాణ్యత చాలా ముఖ్యం. అవసరమైతే నీటి శుద్ది కేంద్రం ఏర్పాటు చేసి మంచినీరు మొక్కలకు సరఫరా చేయవలసి ఉంటుంది.
ఏవో గారు, మీరు ఇంతకు ముందు వాతావరణ నియంత్రణ గురించి చెప్పారు కదా, దాని యాజమాన్యం వివరిస్తారా?
హరిత గృహాల్లో సాధారణం కన్నా 3 నుంచి 10 సెంటీగ్రేడ్లు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. చలికాలంలో మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. వేసవిలో లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా అవుతుంది.
వేసవిలో ఉష్ణోగ్రత ఎలా తగ్గించుకోవచ్చు ఏవో గారు?
వేసవిలో షేడ్ నెట్ వాడటం వల్ల, మిస్ట్లు, మినీ స్ప్రింక్లర్లు వాడటం వల్ల ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గించుకోవచ్చు. వెంటిలేటర్లు, ఫాగర్స్ మరియు ఫ్యాన్ మరియు ప్యాడ్స్ ద్వారా ఉష్ణోగ్రతను అదుపులో చేసుకోవచ్చు. గాలి ప్రసరణ కొరకు సైడ్ కర్టెన్లు రోజంతా తెరిచి ఉంచాలి, రాత్రిపూట మూసివేయాలి.
ఏవో గారు, గాలి ప్రసరణ కొరకు సైడ్ కర్టెన్లు తెరిచి ఉంచాలన్నారు కదా, మరి తీవ్రంగా గాలులు వస్తే ఏం చేయాలి?
తీవ్రంగా గాలులు వేసే సమయంలో మాత్రం కర్టెన్లు మూసి ఉంచాలి. వేడి గాలిని బయట పంపుటకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను వాడుకోవాలి.
హరిత గృహాలకు కావాల్సిన నీటి నాణ్యత గురించి చెప్పారు కదా, మరి ఎప్పుడెప్పుడు తడియాలి?
అవసరాన్ని బట్టి ఉదయం లేదా సాయంత్రం నీటిని బిందు సేద్యం ద్వారా గాని, స్ప్రింక్లర్ ద్వారా గాని ఇవ్వాలి. బెడ్ ప్రక్కన అంచునకు ఎండనీయకుండా చూసుకోవాలి. నీరు, ఎరువులు, పురుగు మందులు పిచికారీ ఉదయమే చేసుకోవాలి.
నేను ఫాగర్స్ గురించి కొంచెం విన్నాను, వాటిని ఎలా ఉపయోగించవచ్చు?
ఫాగర్స్ ని అవసరాన్ని బట్టి వాడుకోవాలి. వేసవిలో ప్రతి 1/2 గంటకు నడపాలి. ఒకేసారి ఎక్కువ సేపు వాడరాదు. వేరే సీజన్లలో ఫాగర్లను రోజు విడిచి రోజు క్రమం తప్పకుండా కొన్నిసార్లు నడపాలి. ఫాగర్స్ బ్లాక్ అయితే పలుచని హైడ్రోజన్ క్లోరైడ్ తో శుభ్రం చేసుకోవాలి.
ఏవో గారు, ఈ ఫాగర్ల విషయంలో ఇంకా ఏమైనా నియంత్రణలు తీసుకోవాలా?
ఫాగర్స్ వాడాలంటే నీటి నాణ్యత జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే నీటి తుంపర్లు ముక్క మీద పడి మాడిపోయే ప్రమాదం ఉంటుంది.
ఏవో గారు, హరిత గృహం నిర్మించేటప్పుడు దాని సంరక్షణకు పాటించే సూచనలు ఇంకేమైనా ఉంటే చెప్తారా?
పాలిహౌస్ ను అధిక వేగంతో వీచే గాలుల నుంచి కాపాడటానికి నిర్మాణానికన్నా ముందు చుట్టూరా తొందరగా పెరిగే చెట్లను నాటాలి. నిర్మాణానికి పశ్చిమ మరియు దక్షిణ దిశలలో 30 అడుగుల దూరంలో 2 వరుసలలో నాటాలి.
ఏవో గారు, ఏ చెట్లు నాటడం మంచిదంటారు?
త్వరగా పెరిగి ఏ చెట్లనైనా నాటుకోవచ్చు. ఉదాహరణకి అశోక, మల్బెరీ, మలబార్ వేప వంటివి. ఇంకా మొత్తం పాలిఫిలిం ను జిగ్జాగ్ గా త్రాడుతో బంధించి ఉంచడం వల్ల కూడా తీవ్ర గాలుల నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా జిగ్జాగ్ స్ప్రింగ్లను తరచుగా పరీక్షించి సరిచేయాలి. ఫిలిం చినగడం, నట్లు, బోట్లు పోవడం వంటివి పరీక్షించి సరిచేయాలి.
ఏవో గారు, లోహ సంబంధిత వస్తువులను వాడవచ్చా?
సాధ్యమైనంత వరకు లోహ సంబంధిత వస్తువులను వాడకూడదు. వాటి బదులు ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు వాడాలి.
ఏవో గారు, మా అమ్మాయి చెప్పింది ప్రభుత్వం హరిత గృహం నిర్మాణానికి రాయితీ ఇస్తుందని, దాని గురించి వివరించగలరా?
అవును, ప్రభుత్వం హరిత గృహ నిర్మాణానికి రాయితీ ఇస్తుంది. నిర్మాణ ఖర్చులో సాధారణంగా 75% నుంచి 95% వరకు రాయితీ ఇస్తుంది.
ఏవో గారు, పాలీహౌస్ లో ఇన్సూరెన్స్ గురించి చెప్పగలరా?
ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. మొదటి సంవత్సరం కొరకు ప్రీమియం ను నిర్మించే కంపెనీలు కడతాయి. ఆ తరువాతి సంవత్సరాలకు రైతు కట్టవలసి ఉంటుంది. మన ఉద్యానవన శాఖ ఆమోదించిన కంపెనీలు రెండున్నాయి. ఓరియంటర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 7,000 ప్రీమియం కడుతుంది. ఇంకా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు 9,844 రూపాయలు మరియు మిగతా జిల్లాలకు 9,649 ప్రీమియం కడుతుంది.
ధన్యవాదాలు మేడం గారు, మాకు హరిత గృహాల గురించి వివరించినందుకు.
అందరికి నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో భారతదేశం ఆహార భద్రత గురించి తెలుసుకుందాం. ఆహారం అంటే సమ్మిళిత పదార్థాలతో సరిపడినంత పరిమాణంలో పోషక విలువలతో ఉన్న సమతుల్య ఆహారం. ఈ సమతుల ఆహారాన్ని ఆరోగ్యంగా జీవించేందుకు అన్ని వేళలా అన్ని వర్గాల ప్రజలకు అందించటమే ఆహార భద్రత. 1970 వరకు ఆహార భద్రత ఆహార స్థిరీకరణ వంటి అంశాలకే పరిమితమైంది. కానీ ఇటీవలి కాలంలో దీని పరిధి పెరిగింది. ఆహార ఉత్పత్తిలో పెరుగుదల సాధించడమే కాకుండా దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల్లో చివరి సభ్యుడికి కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడమే ప్రస్తుతం ఆహార భద్రతగా భావిస్తున్నారు. ఆహార భద్రత అవసరం ఏమిటి? పౌష్టిక ఆహారం ప్రజలందరికీ అందితేనే ఆరోగ్యం సాధ్యం. ప్రపంచ దేశాలలో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆకలి, పౌష్టికాహార లోపం, దారిద్ర్యం వంటి సమస్యలు మానవ జాతి గౌరవానికి, మనుగడకు సవాలుగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ నివేదికల ప్రకారం ప్రపంచంలో 25% దేశాలు ఇంకా దారిద్ర్యాన్ని, ఆకలిని అనుభవిస్తూనే ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన ఉగాండా, సోమాలియా, కెన్యాలలో ప్రజలకు సరిపడ ఆహారం లేక నిస్సహాయంగా, దయనీయంగా సంపన్న దేశాలను అర్థిస్తుండడం విచారకరం. భారతదేశంలో ఆహార భద్రత అతి ముఖ్యమైంది. ఒకవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటులో గణనీయ పెరుగుదల నమోదవుతుండగా, మరోవైపు 46% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికీ 27% మంది ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన నివసిస్తున్నారు. ఆహార సమస్య ఏర్పడటానికి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉండటం, ధరల పెరుగుదల, ఆహార ధాన్యాల నిల్వ వంటి అంశాలను ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. స్వాతంత్రానంతరం ప్రభుత్వాలు ఆహార సరఫరా పెరుగుదల, ఆహార భద్రత సాధించడంపై ప్రముఖంగా దృష్టి సారించాయి. 1960-70 హరిత విప్లవం కారణంగా ధనాత్మక ప్రభావం కనిపించిన దేశాల్లో భారత్ ఒకటి. ప్రాంతాల పరంగా చూస్తే ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలు మంచి పురోగతిని సాధించాయి. పంటల విషయానికొస్తే వారి గోధుమల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. శ్వేత విప్లవం కారణంగా పాల ఉత్పత్తిలో ఇదే విధమైన ప్రగతి సాధించామని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్తులో అధిక జనాభా, అధిక ఆదాయాలు ఆహార ఉత్పత్తుల డిమాండ్ ను మరింత పెంచే అవకాశం ఉంది. ఇటీవల అనుభవపూర్వక ఆధారాల ప్రకారం దేశంలో 2010-30 మధ్య కాలంలో కొన్ని ఆహార పంటల విషయంలో సరఫరా కంటే డిమాండ్ పెరుగుదల ఎక్కువగా ఉండగలదని అంచనా. 2011 తృణధాన్యాల విషయంలో 21.2 టన్నుల మిగులు ఉత్పత్తి నమోదైతే 2026 నాటికి వీటి సరఫరా అవసరమైన డిమాండ్ కంటే తక్కువగా ఉండగలదని అంచనా వేస్తున్నారు. జాతీయంగాను అంతర్జాతీయంగాను 2010 సంవత్సరంలో పెరిగిన ఆహార ధరలు ఆహార భద్రత సాధించే విషయంలో ప్రభుత్వ విధానాల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. 2010 చివరి నాటికి ఆహార ద్రవ్యోల్బణం 18% చేరుకుంది. 1980 ముందు భాగంలో వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నాయి. ఈ చర్యల ఫలితంగా 1980 ఆహార ఉత్పత్తుల్లో పెరుగుదల సాధ్యమైంది. పెరుగుతున్న జనాభాకు అనుపాతంగా రైతుల సంఖ్య పెరగకపోవడానికి వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రారంభంలో ఉత్పాదకత పెరిగినప్పటికీ తర్వాతి కాలంలో భూసార నాణ్యత తగ్గుదల, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. రైతులకు అధిక ఆదాయం పట్ల పెరిగిన వ్యామోహం, అధిక లాభాలు, ఆధునిక పరిజ్ఞాన దుర్వినియోగం వలన ఆహార ఉత్పత్తులు మరింత ప్రియమయ్యాయి. దాంతో పాటు నాణ్యత కూడా తగ్గింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దాదాపు 110 మిలియన్ మంది పిల్లలకు ప్రతిరోజు పాఠశాల పనిదినాల్లో ఒకసారి ఆహారాన్ని అందించడం ద్వారా ఆహార భద్రతకు ప్రయత్నిస్తుంది. బ్రెజిల్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేషనల్ స్కూల్ ఫీడింగ్ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు 47 మిలియన్ల మంది విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తుంది. వీరు ఆ దేశ జనాభాలో 1/4 వంతు. భారత్ లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 160 మిలియన్ కుటుంబాలకు బియ్యం, గోధుమ, పంచదార, కిరోసిన్ ను నెలవారీగా ప్రతిపాదికన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సరఫరా చేస్తుంది. 1993 నుండి 1994 వరకు మరియు 2004 నుండి 2005 మధ్య కాలంలో భారత్ లో పేదరికం తగ్గినప్పటికీ మరోవైపు ఆదాయ అసమానతలు పెరిగాయి. 238 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా ఆకలితో అలమటిస్తున్నారు. సరైన బరువు లేకుండా జన్మిస్తున్న శిశువుల విషయంలో పెద్దగా పురోగతి లేదు. పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్న చాలా శాతం లక్షిత వర్గాల ప్రజల్లో ఇది ఉంటుంది. 5 ఏళ్లలోపు తగిన బరువు లేకుండా జన్మిస్తున్న శిశువుల శాతం ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజల్లో ఎక్కువ. ఎస్సీ వర్గాల్లో 55%, ఎస్టీ వర్గాల్లో 48%, మిగతా వర్గాల్లో 34% మంది తగిన బరువు లేకుండా జన్మిస్తున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. అసమానతలు. భారత్ లో ప్రాంతీయ అసమానతలు కూడా ఎక్కువే. హంగర్ ఇండెక్స్ విలువను పరిగణలోకి తీసుకుంటే పంజాబ్ విలువ 13.6 కాగా మధ్యప్రదేశ్ విలువ 30.9 గా ఉంది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో హంగర్ ఇండెక్స్ విలువ అధికంగా ఉండటం ఆయా రాష్ట్రాల్లో ఆకలితో అలమటిస్తున్న ప్రజల శాతం ఎక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. 5 ఏళ్లలోపు తగిన బరువు లేకుండా జన్మించిన శిశువుల సంఖ్య పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 13% ఎక్కువగా నమోదవుతుంది. భారత ప్రభుత్వ నివేదిక 2009 ప్రకారం 2004లో గ్రామీణ ప్రాంతాల్లో 41.8%, పట్టణ ప్రాంతాల్లో 25.7% మంది ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన నివసిస్తున్నారు. లింగ సంబంధమైన తేడా కూడా కుటుంబంలోని సభ్యుల మధ్య ఆహార భద్రతకు దారితీస్తుందని చెప్పొచ్చు. స్త్రీలు గృహ సంబంధ విధుల్లో పూర్తిగా నిమగ్నం కావడం వల్ల వారు ఆదాయాన్ని ఆర్జించే మార్గాలు తక్కువగా ఉంటున్నాయి. భారత్ ఆహార భద్రత వైఫల్యానికి కారణాలు. వ్యవసాయ రంగం ఎక్కువగా ఋతుపవనాలపై ఆధారపడటం. దీంతో ఆ రంగంలో అనిశ్చిత పరిస్థితులు పెరిగాయి. తద్వారా ఆహార ఉత్పత్తిలో స్థిరమైన తగ్గుదల కనిపిస్తుంది. ఆహార ధాన్యాల వృద్ధి రేటు కంటే జనాభా వృద్ధి రేటు అధికంగా ఉండటం. అధిక ద్రవ్యోల్బణంతో పోల్చినప్పుడు ప్రజల ఆదాయంలో పెరుగుదల నమోదు కాలేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెరిగిన అవినీతి, అనేక లోపాలు, పర్యావరణ క్షీణత కారణంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కుంటుబడటం, కూరగాయలు, పాలు, పండ్ల ధరలు సాధారణ స్థాయికి మించి పెరగటం. భారత్ తీసుకోవాల్సిన చర్యలు. బ్రెజిల్లో ప్రభుత్వం ఆహార ఉత్పత్తుల సేకరణ విధానం స్థానికంగా అభివృద్ధి సాధనకు ఉపకరించింది. ఫుడ్ అక్విజిషన్ కార్యక్రమం, నేషనల్ స్కూల్ ఫీడింగ్ కార్యక్రమాలు సంస్థాపరమైన కార్యక్రమాలుగా రూపుదిద్దుకున్నాయి. ఫుడ్ అక్విజిషన్ కార్యక్రమం కింద స్థానికంగా రైతు కుటుంబాలు, ఇతర కేటగిరీల నుంచి ఆహార ఉత్పత్తులు కొనుగోలు జరుగుతుంది. నేషనల్ స్కూల్ ఫీడింగ్ కార్యక్రమం ద్వారా 30% ప్రభుత్వ వ్యయాన్ని స్థానికంగా ఈ వర్గాల రైతుల నుంచి ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగిస్తున్నారు. బ్రెజిల్ అనుభవం ఆధారంగా స్థానిక ఆహార ఉత్పత్తులు, ఆహార పంపిణీ మధ్య పరస్పర సంబంధం ఉండే చర్యలకు ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు శాశ్వతంగా ఆహార భద్రతకు సంబంధించి నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ చర్య ఆయా దేశాల్లో ఆహార భద్రత విషయంలో ధనాత్మక ప్రభావాన్ని చూపి పేదరికం, అసమానతలు తగ్గడానికి కారణమైంది. మన దేశంలో కూడా ఎటువంటి పథకం అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయ ఉత్పాదితాల సబ్సిడీ, అధిక మద్దతు, ధరలను దశల వారీగా తొలగించాలి. ధరల్లో అధిక ఒడిదుడుకులను తొలగించి చిన్న రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరల వద్ద విక్రయించుకోకుండా చూడాలి. ఇందుకోసం ఫ్యూచర్ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సమాచార వ్యవస్థను మెరుగుపరిచి రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన ధరల సమాచారాన్ని తెలుసుకునేలా అవకాశాన్ని కల్పించాలి. రాష్ట్రాల మధ్య ఆహార ధాన్యాల రవాణాకు సంబంధించి అమల్లో ఉన్న అన్ని రకాల ఆంక్షలను తొలగించాలి. స్టాకింగ్, ఎగుమతులు, సంస్థాపరమైన పరపతి, ట్రేడ్ ఫైనాన్సింగ్ లను ప్రోత్సహించాలి. వినియోగం, ఉత్పత్తి మధ్య తేడా ఏర్పడకుండా స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. ఈ విధానం వనరుల సమర్థ వినియోగానికి తోడ్పడుతుంది. వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక సౌకర్యాలపై అధిక పెట్టుబడులు పెట్టాలి. వారి గోధుమ పంటలపైనే కాకుండా ఏ ప్రాంతంలో ఏ పంటల దిగుబడికి అవకాశం ఎక్కువగా ఉంటుందో పరిశీలించాలి. నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పాదితాలు, విద్యుత్ శక్తి వంటి ఉత్పాదితాలు వ్యవసాయ కార్యకలాపాల సమయంలో సక్రమంగా లభ్యమయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న జనాభా వృద్ధిని నియంత్రించినట్లయితే ప్రజలకు ఆహార భద్రత చేకూరదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం ద్వారా పేద ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి తగిన చర్యలు చేపట్టాలి. రైతులకు సంబంధించి ఉపాధి పథకాలను పటిష్టంగా అమలు చేయాలి. ఆహార భద్రత చట్టం ఉద్దేశాలు, లక్ష్యాలు నెరవేరాలంటే ఖచ్చితమైన విధి విధానాలు అమలు చేయాలి. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో భారతదేశం యొక్క ఆహార భద్రత గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణకి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, మామిడి సాగులో కాయలు పక్వదశకు వచ్చాయని మనకు తెలియజేసే ముఖ్య సూచన ఏమిటి? ఆప్షన్ ఏ, కాయలు రాలటం. ఆప్షన్ బి, కాయలు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చగా మారటం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, కాయలు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చగా మారటం. గతవారం రెండో ప్రశ్న, మామిడి సాగులో పిండి నల్లి తీవ్రత ఏ నెలల్లో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి మార్చ్, ఆప్షన్ బి మే జూన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫిబ్రవరి మార్చ్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు రాకేష్ గూడ వరంగల్, భిక్షపతి గుమ్మాడిదల, డాక్టర్ స్వరూప దోమల్గూడ, డాక్టర్ రామ్మూర్తి విజయనగర్ కాలనీ, మాధవి బొంతపల్లి, వల్లాల విజయలక్ష్మి సిల్క్ నగర్ ఆలేరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, హరిత గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది? ఆప్షన్ ఏ 30-50%, ఆప్షన్ బి 75-95%. ప్రశ్న మరోసారి, హరిత గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది? ఆప్షన్ ఏ 30-50%, ఆప్షన్ బి 75-95%. ఈ వారం రెండో ప్రశ్న, పాక్షికంగా వాతావరణాన్ని నియంత్రించే మధ్యస్థ ధర హరిత గృహానికి ఒక చదరపు మీటరుకు ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్ ఏ 800 వరకు, ఆప్షన్ బి 1300 వరకు. ప్రశ్న మరొకసారి, పాక్షికంగా వాతావరణాన్ని నియంత్రించే మధ్యస్థ ధర హరిత గృహానికి ఒక చదరపు మీటరుకు ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్ ఏ 800 వరకు, ఆప్షన్ బి 1300 వరకు. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్, మరొకసారి
9550704726 ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.